అన్నాను. ప్రభు తన మహాకృపను ప్రతి ఈవెని మీరు దయచేయండి. మా ప్రభు కృపావరాల చేత సభ్యులందరినీ నింపండి. అట్లాగే మరి టీచర్ల మధ్య ఆశ్చర్యకరంగా ప్రభు పరిచర్ని విస్తరింప చేస్తా ఉన్నారు. ఇప్పటికి 15 టీచర్ల సహవాసాలు కట్టుబడ్డాయి, 16 టీచర్ల సహవాసంగా వికారవద టీచర్ల సహవాసం కట్టుబడతా ఉంది. చాలా ఆశ్చర్యం. అట్లాగే టీచర్ల సహవాసం కొరకు నమ్మకంగా ప్రార్థన చేస్తున్న ఏపీ టీచర్ల ప్రార్థనా సహవాసానికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నారు. దేవుని వాక్యం నుంచి కొన్ని తలంపుల చేత మన హృదయాన్ని నింపుకొని అలాంటి ఆత్మీయమైన సహవాసముగా వికారాబాద్ టీచర్ల సహవాసము ఇప్పటి వరకు కట్టుబడ్డ మరి అన్ని 15 టీచర్ల సహవాసాలు కూడా కట్టబడాలని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థనకు ముందుగా దేవుని వాక్యం వదుకొద్దాం. దేవుని వాక్యం వదుకొద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 49, 50, 51 వచనాన్ని చదువుకుందాం. నతానియేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడు ఇశ్రాయేలు రాజువు అని ఆయన ఉత్తరించెను. అందుకు యేసు, ఆ అంజురపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతు అని అతనితో చెప్పెను. మరియు ఆయన, మీరు ఆకాశం తెరవబోటయు దేవుని దూతలు మనుషు కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ప్రభు తన పరిశుద్ధ లేఖనాల్లో నుంచి ఈ ప్రతిష్ఠ ఆరాధనలో మన ధ్యానానికి తీసుకొచ్చిన లేఖన భాగంలో ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని, ఆయన రాకడను, ఆయన సిలువను, ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకునే దినాల్లో ఉన్నాము. అందులోనూ మనం ఈ ప్రత్యేక నూతన సహవాసాలు ఎక్కువగా కట్టబడుతున్న పరిస్థితి వల్ల ఎక్కువగా కొత్త సహవాసాలు ప్రార్థనలు అయిపోతా ఉన్నాయి. రెగ్యులర్గా జిల్లాలో జరిగే ఆరాధనలు జరగట్లేదు. అందరూ సెంటర్ కాన్ఫరెన్స్కి రావాల్సి వస్తా ఉందనే ఉద్దేశంతో సెంటర్ కాన్ఫరెన్స్ క్యాన్సిల్ చేశాము. అయితే యోహాను సువార్త మీద చాలా విషయాలు మంగళవారం ధ్యానాల్లో కూడా ధ్యానం చేశాం. మళ్ళా ఎందుకో ఈ నూతన ప్రతిష్ట ఆరాధనలో కూడా యోహాను సువార్త నుంచి ప్రభు యొక్క ఆయన జీవితంలో నుంచి ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేయాలని ప్రభు నడిపించారు. తప్పకుండా చెప్పగలను. ఈ వాక్య భాగాల్లో మామూలుగా యేసుక్రీస్తు ప్రభువుని సహజంగా మనం ఏమని అర్థం చేసుకుంటున్నాం. బైబిల్ యేసుక్రీస్తు ప్రభు మన ఊహలకు మించి, మన అవగాహనకి మించి, మన ఆలోచనకి మించి ఇంకెంత గొప్పగా ఉన్నాడో మనకి అర్థం కావాలి. యేసుక్రీస్తు ప్రభు అర్థం కావడం కంటే కూడా ఎక్కువగా అపార్థమయ్యారు. అపార్థం అవడానికి సాతాను ఒక కారణం, ప్రధాన కారణం. క్రీస్తు మహిమను కనపరిచి సువార్త ప్రకాశము మనుషులకు కనబడకుండా గుడ్డితనాన్ని కలగజేస్తాడు, లేదా సువార్తను అడ్డగిస్తాడు, లేదా సువార్తను కల్తీ చేస్తాడు. అలాగే చాలా యేసుక్రీస్తు ప్రభు అర్థం అవ్వాల్సిన రీతిలో అయితే క్రైస్తవ్యానికి కూడా అర్థం కాలేదు అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో లోకానికి అర్థం కాలేదు, హైందవ్యానికి అర్థం కాలేదు, ఇస్లాం సమాజానికి అర్థం కాలేదు. సరే, వాళ్ళకి అర్థం కాలేదు అంటే వాళ్ళు మనం చదివినంత బాగా బైబిల్ చదవరు కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదు ఒక రకంగా ఆలోచించవచ్చు. కానీ మనం దేవుణ్ణి నమ్మాం కదా, యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాం కదా, బైబిల్ని బాగానే చదువుతాం కదా, మనకెందుకు అర్థం కాడు? మనకెందుకు అర్థం కాడంటే మనం ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో, ఆల్రెడీ ఎవరో ఒకళ్ళు చెప్పారు అది విన్నాం, ఆ మైండ్ తోటే, ప్రీ ఆక్యుపైడ్ మైండ్ తోటే మనం బైబిల్ చదువుతున్నాం. కానీ అసలు బైబిల్ ఎలా ఉందో అలాగే నేను చదవాలి, బైబిల్ సత్యాలు ఏం చెప్తున్నాయో వాటిని అలాగే తీసుకోవాలి అని మనం టీచబుల్ మైండ్తో, లెర్నింగ్ మైండ్తో వాస్తవాలను, నేను ఇంకా లోతుల్ని, సత్యాలను అర్థం చేసుకోవాలన్న మైండ్తో బైబిల్ చదివితే చాలా విషయాలు మనకి అర్థమవుతాయి. అందులో యేసుక్రీస్తు ప్రభు మనకి చాలా రకాలుగా అర్థమై ఉండొచ్చు గాక. ఈ చదివిన వాక్య భాగంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు మనకి అర్థం చేయించడానికి ఇష్టపడుతున్న మాట ఏంటంటే, 49వ వచనంలో నతానియేలు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రభు కొరకు. 49వ వచనంలో ఏమంటాడు, నీవు దేవుని కుమారుడు. చాలా మంచి మాట, హీఈస్ ద సన్ ఆఫ్ గాడ్. త్రిత్వంలో రెండవ వ్యక్తి, కుమారుడైన దేవుడు. చాలా బాగుందన్నమాట. ఇంకొక మాట అన్నాడు ఆయన అక్కడ, ఇస్రాయేలు రాజు. ఇది అద్భుతం. హీఈస్ ద మెస్సయా, హీఈస్ ద మెస్సయా, అభిషక్తుడు, రాజు, దావీదుకు వాగ్దానం చేయబడ్డ రాజు. ఆయనే ఆయనే రాజు అని అర్థమయ్యాడు. దేవుని కుమారుడు అని కూడా అర్థమయ్యాడు. దేవుడు మానవులకు రాజు అయితే మనుషులకి ఇంకేం కావాలి? మన దేశానికి యేసుక్రీస్తు ప్రభు పరిపాలన చేస్తా ఉంటే మన దేశం ఎట్లా ఉంటుంది? మన రాష్ట్రం ఎట్లా ఉంటుంది? మన జీవితాలు ఎలా ఉంటాయి? ఆయన రూలింగ్లోకి ఉంటే ఆ మిలీనియం కోసం మనం చదువుతాం, చాలా బాగుంటుంది. యేసుక్రీస్తు ప్రభుని ఆయన అన్నాడు, మీరు ఇస్రాయేలుకు రాజు అన్నాడు. ఇంకొక మాట అన్నాడు, మీరు దేవుని కుమారులు అన్నాడు. రెండు చాలా బాగున్నాయి. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే 50వ వచనం కొంచెం హాట్ వాటర్ పెట్టు. 50వ వచనంలో అందుకు యేసు, ఈ ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితనని నేను చెప్పినందువల్ల నువ్వు నమ్ముచున్నావా? ఇంతకీ నేను దేవుని కుమారుణ్ణి, మెస్సయ్యను, రాజును అని చెప్తున్నావు కదా, నువ్వు ఎలా చెప్పగలిగావు? ఆ వ్యక్తి రాగానే యేసుక్రీస్తు ప్రభు దూరం నుంచి ఒక మాట చెప్పాడు. ఇతడు 5వ వచనంలో ప్రభు మాట్లాడాడు. 47వ వచనంలో ఇదిగో ఇతడు ఇస్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం లేదు. రెండు మాటలే, ఇతడు ఇస్రాయేలీయుడు, ఇతడు పరిశుద్ధుడు, కపటం లేనివాడు. ఆ రెండు మాటలకి యేసుక్రీస్తు ప్రభుని దేవుడు కుమారుడు ఒప్పేసుకున్నాడు, ఇస్రాయేల్ రాజు ఒప్పేసుకున్నాడు. యేసుప్రభు అంటాడు, బాబు నేను చెప్పింది ఏం చెప్పాను? నువ్వెవరో చెప్పాను, ఇస్రా నీ జాతి ఏంటో చెప్పాను, నువ్వు మంచోడు అని చెప్పాను. ఆ మాత్రం దానికి నన్ను దేవుడు కుమారుడు, మెస్సయ్యవు అని ఒప్పేసుకున్నావు కదా. సరే, ఈ చిన్నదానికి ఎంత బాగా నువ్వు రియాక్ట్ అయిపోయావు కదా, నా దగ్గర ఉన్న విషయాలు ఇంకా గొప్ప ఉన్నవి. 50వ వచనం రెండో భాగం వీటికంటే గొప్ప కార్యములు చూతు అని అతనితో చెప్పాను. నా పాయింట్ ఏంటంటే, మనం అర్థం చేసుకొని చాలు అని యేసుని అర్థం చేసేసుకున్నాము అని మనం అనుకుంటున్నాం. యేసు మనకు అర్థమైపోయాడు అని మనం అనుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు గురించిన అంతా తెలుసు అన్న భావంతో మనం ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, మీకు నేను ఇంకా బాగా అర్థమవ్వాలి, నన్ను మీరు ఇంకా బాగా అర్థం చేసుకోవాలి, నన్ను అర్థం చేసుకోవడానికి మీరు సమయాన్ని ఇవ్వాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, నా దగ్గర నేర్చుకునే మైండ్తో కూర్చోవాలి అని అన్నాడు. ఎస్ఎఫ్జే ఈ పరిచర్య కూర్చి ఏదైనా గొప్పగా చెప్పాల్సి వస్తే నేను చెప్పగలను ఒకే ఒక్క, జనరల్గా ఏది గొప్పగా చెప్పం కానీ తెలియాలి కాబట్టి చెప్పడం. ఏదైనా గొప్పగా చెప్పాల్సి వస్తే నేను చెప్పగలను ఒకే ఒక్క మాట ఏంటంటే, రోజు ఈ సహవాసం ద్వారా వాక్యాన్ని చదువుతున్నాం. వాక్య పఠనం ఉంది, వాక్య ధ్యానం ఉంది. ఆదివారం మాత్రమే గుర్తొచ్చే బైబిల్ అనుదినము చేతిలోకి వస్తుంది. క్రమముగా వాక్య పఠనం చేయడం కూడా ఉద్యోగాలు వచ్చిన తర్వాత బిజీ అన్న పేరుతో నిర్లక్ష్యంగా ఉన్న పరిస్థితిలో నుంచి క్రమముగా సంఘం ద్వారా వాక్యాన్ని చదవగలుగుతా ఉన్నాం. ఇక వాక్య ధ్యానానికి వచ్చేసరికి ఎప్పటి నుంచో ఆశ, నా మటుకు నాకు ఆశ, బైబిల్ అంతా తెలియాలి. మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు తెలియాలి.
నాకు బైబిల్లో తెలియని సంగతులు ఏమి ఉండకూడదు. అంత గొప్ప బైబిల్, అంత గొప్ప బైబిల్, అంత గొప్ప బైబిల్లో నేను చదవకపోతే ఎట్లా, తెలియకపోతే ఎట్లా అనుకునేవాడిని. కానీ ఉద్యోగం వచ్చాక 7 దినాల ఉద్యోగము, 24 గంటల ఉద్యోగం, ఖాళీ లేని ఉద్యోగంలో ఆశ అడి ఆశగా మిగిలిపోయింది. ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఎస్ఎఫ్జే రావడం ద్వారా నేను బైబిల్ని సీరియస్గా చదవడానికి, టాపిక్స్గా చదవడానికి, బోధించాలి కాబట్టి ఎక్కువ చదవాలి కదా, ప్రభు బోధించడానికి, నేర్చుకోవడానికి, చదవడానికి కూడా సహాయం చేస్తున్నారు. ఈ వికారాబాద్ టీచర్ల సహవాసం కానీ, ఎస్ఎఫ్జేలో కట్టబడ్డ 185 సహవాసాలు కానీ, నేను ఈ మాట అంటాను, ఒకవేళ రక్షించబడ్డ మీ సీనియారిటీ 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కాబోచ్చు, సంవత్సరాలు ఎక్కువగా బాప్తీసం తీసుకుని ఎక్కువ కాలం గడిచిపోయిందన్న మాట దగ్గర మన మీద ఉన్న ఇంకొక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, మరి ఇంత సీనియరు కదా, అయితే నువ్వు సిన్సియర్గా బైబిల్ చదివావా, నీకు సిన్సియర్గా బైబిల్ అర్థమైందా, అలాగే సిన్సియర్గా బైబిల్ని పాటిస్తున్నావా, అలాగే బైబిల్ ప్రకారంగా జీవిస్తున్నావా అన్న ఆ మాట దగ్గర ఎవరికి వాళ్ళమే అంతరంగానే సమాధానం చెప్పాలి. ఒక సహోదరుడు ఇలా స్టేటస్ పెట్టుకున్నాడు, పాటించు, పఠించు, బోధించు. నాకు భలే నచ్చింది ఆ ఆర్డర్. ముందుగా బైబిల్ని నువ్వు పాటించడానికి ట్రై చేయి, ఇది ఇవ్వబడింది నువ్వు జీవితాన్ని మార్చుకోవడానికి. 2, వాక్యాన్ని బాగా చదువు. 3, బోధించు. ఇతరులకు చెప్పేది 3వ పని. మొదటి పని మనం ప్రాక్టీస్ చేయటం. ప్రకటించాలన్నా ప్రాక్టీస్ చేయాలన్నా సెంట్రల్లో మాత్రం వాక్యాన్ని ధ్యానించడం, వాక్యాన్ని పరిశోధించడం, వాక్యాన్ని పఠించడం అన్నది ఉండాలి. నేరుగా మానవ ఆకారంలో నాటి సమాజం మధ్యకు వచ్చి నిజంగా బైబిల్ చదువుతూ ఉంటే అద్భుతమైన విషయాలు బోధించాడు, అద్భుత కార్యాలు చేశాడు, సూచక్రియలు చూపించాడు, మహత్కార్యాలు కనపరిచాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువును సిలువేశారు. ఏమర్థం చేసుకోవాలి? చెప్పలేదా అంటే చెప్పాడు, చేయలేదా అంటే చేశాడు. అయినా సరే ఎందుకు సిలువేశారు? అయినా సరే ఎందుకు ఆయన్ని తృణీకరించారు? దట్ ఈజ్ ద మిస్టరీ. కాబట్టి పిల్లరా, నేనేం చెప్పడానికి తాపత్రయపడుతున్నానంటే, మాకు తెలుసు అండి అనుకోవటం ఇక తర్వాత ఎదుగుదల ఉండదు. ఎవడైనా తనకు తెలుసు అనుకుంటే ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అన్న మనసు ఉండదు అని బైబిల్ చెప్తా ఉంది. నాకు తెలుసు అనుకుంటే 6 సంవత్సరాలు అనుదినము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నా, పఠిస్తూ ఉన్నా, ఎక్కువసార్లు బోధిస్తూ ఉన్నా, నేను యథార్థంగా చెప్పగలను బైబిల్లో నాకు తెలిసింది చాలా తక్కువ. తెలుసుకోవడానికి చాలా తాపత్రయపడతా ఉన్నాను, నేర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. అలాగ నేర్పించడానికి సంఘాలు సిద్ధంగా లేవు. ఆదివారం తాళాలు తీస్తున్నారు, గంట తర్వాత తాళాలు వేసి బయటకు పొమ్మంటున్నారు. మిగతా రోజు ఏమైనా చేస్తున్నారంటే చెయ్యట్లేదు. వాళ్ళు ఎందుకు చేయట్లేదు అంటే మనం వెళ్ళడానికి కూడా సిద్ధంగా లేవు. కానీ ప్రభు మహాకృప, మన వద్దకే, ఇంట్లోకే బైబిల్ బడిని తీసుకొచ్చాడు, ఇంట్లోకే సంఘాన్ని తీసుకొచ్చాడు. అనేక విషయాలు ఈ అనుదిన సహవాసం ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటాం, బలపడతాం, పాటిస్తాం, పఠిస్తాం, బోధిస్తాం. ఆ మెట్లోకి ఈ వికారబోధ టీచర్ల సహవాసం రావాలన్నది, అన్ని సహవాసాలు ఆ మెట్లోకి రావాలన్నది ఎస్ఎఫ్జే యొక్క ఉద్దేశం అని మళ్ళా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సరే, ఆయనకు అర్థమైంది ఏంటి? ఆయన ఎందుకు అలా అర్థమయ్యాడు? నేనెవరో చెప్పేశాడు, ఇస్రాయేలీయుడు అన్నాడు. నేను ఎలాంటి వాడినో కూడా చెప్పేశాడు, కపటం లేనివాడిని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు చాలే నీకు అర్థమైంది అనకుండా, నతానియేలు ఎందుకో ప్రభుకు బాగా నచ్చాడు. నతానియేలుకు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. దీనికే నువ్వు ఎంత బాగా రియాక్ట్ అయ్యావు కదా. కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యపడ్డాడు, ఓరి మీ అవిశ్వాసం, మీ కళ్ళ ముందు ఇన్ని సూచక్రియలు చేసిన, ఇంకా నీ బండబారిన హృదయాలకి, మీ కొవ్వు పెట్టిన కళ్ళకు చెవులకు అర్థం కావట్లేదా సత్యం అని ఆశ్చర్యపడ్డాడు వాళ్ళ విశ్వాసాన్ని చూసి. నథానియేలు విశ్వాసాన్ని చూసి ఏంటి ఈ మాత్రం దానికి ఎంత బాగా నన్ను అర్థం చేసుకుంటున్నావు కదా, రారా నీకు ఇంకా చాలా విషయాలు చూపిస్తాను అన్నాడు. 50వ వచనం 2వ భాగం. వీటికంటే గొప్ప కార్యాలు చూతు అని అతనితో చెప్పాను. ఏం గొప్ప కార్యాలు నథానియేలుకు చూపించాలనుకున్నాడు? 51వ వచనం. మరియు ఆయన, మీరు ఆకాశం తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారిని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది నిజంగా అర్థం కాని వాక్యం, అర్థం చేసుకోదగిన వాక్యం. అర్థమైతే ఆయన స్తుతించకుండా మనం ఉండలేం. అంత చక్కటి లోతైన వాక్యం. 50వ వచనం 2వ భాగంలో వీటికంటే గొప్ప సంగతులు చూపిస్తాను అన్నాడు. 51వ వచనంలో ఇక ఆకాశం అంత అద్భుతమైన సంగతి, ఎత్తైన సంగతి, మన ఊహకు అందని సంగతి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఆ సంగతి అంటే, ఆకాశం తెరవబడుతుందట, దేవదూతలు ఆకాశంలోంచి దిగుతారట, దేవదూతలు ఆకాశానికి ఎక్కుతారట, దేవదూతలు దిగడానికి ఎక్కడానికి ఎవరిని ఆధారం చేసుకుంటారట, మనుష్య కుమారుని పైగా, మనుష్య కుమారుని మీదుగా దేవదూతలు ఆకాశం దిగి వస్తారట, మనుష్య కుమారుని మీదుగా దేవదూతలు ఆకాశముకు పైకి ఎక్కుతారట, దాన్ని మీరు చూస్తారు అని ప్రభువు చెప్పారు. దీన్ని ఏమంటామంటే, ఇది యాకోబు దర్శనానికి దగ్గరగా ఉంటది. యాకోబు దర్శనం ఇదే కలగన్నాడు ఆయన. ఆయన కన్నది కల, కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పింది కల కాదు. జరిగే ఒక సత్యాన్ని ముందుగా కలగా యాకోబు చూపించాడు. ఇక్కడ శిష్యులు ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నారంటే, మీరు చూస్తారు, ఇలా జరగడం మీరు చూస్తారు అని అన్నాడు. ఇదేదో ఒకరితో కాకుండా అందరితో మాట్లాడుతున్నారు. నిజముగా దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకునే ఒక బైబిల్ విద్యార్థి అయితే ఈ దర్శనాన్ని ఇప్పుడే నువ్వు కల్లారా చూడగలుగుతావు. ప్రభు అద్భుతమైన విషయం అని ఏదైతే చెప్పాడో, చెప్పిన ఈ దర్శనాన్ని ఇప్పుడే మనం కనులారా చూడగలుగుతాం. అదెట్లా అంటే, వాక్యంలో రాయబడ్డ విషయాలను మనం క్రోడీకరిస్తే దీని నెరవేర్పు ఇప్పుడు కూడా మనం చూడగలుగుతాం. దాన్ని అర్థం చేసుకోవడానికి క్లుప్తంగా కొన్ని కీలక వాక్యాలు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనం. యాకోబు కల. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశము నంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, దేవుడైన యెహోవాను, నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను అన్నాడు. ఆ దర్శనంలో దేవుడు ఆకాశం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు యాకోబుతోటి. ఆయన కల తీర్పిన తర్వాత 16వ వచనంలో యాకోబు అంటాడు, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. 17వ వచనంలో ఇది దేవుని మందిరమే. 17వ వచనం చివరి మాట, ఇది వేరొకటి కాదు పరలోకపు గని ఇదే, పరలోకపు గవిని ఇదే అని దానికి ఆయన 19వ వచనంలో బేతేలు అని పేరు పెట్టాడు. ఇది దేవుని మందిరం, ఇది దేవుని నివాస స్థలం. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇది దేవుని మందిరమే అని కాకుండా ఇంకొక ఆ మాటే కాక ఇంకొక మాట అన్నాడు, పరలోకపు గవిని. దిస్ ఈజ్ ద ఎంట్రీ డోర్ ఫర్ హెవెన్. పరలోకానికి ఇదొక గవిని అన్నాడు. ప్రిలరా, యాకోబు పితృడైన యాకోబుకు వచ్చిన కళ, యేసుక్రీస్తు ప్రభు ఎందుకొరకు యాకోబుకు చూపించాడు దాన్ని నెరవేర్పని మాట్లాడుతున్న ఈ మాట మనకు బాగా అర్థమవ్వాలంటే ఇలా అందాం. యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించడానికి చాలా పేర్లతో ఆరాధిస్తాం. ఈ వర్తమానం తర్వాత మీ ఆరాధనలోకి ఈ పేరు కూడా తీసుకుని ఆరాధించాలన్నది నా ఉద్దేశం. ఏ పేరంటే, ఆయన పరలోకానికి నిచ్చిన, ఆయన పరలోకానికి నిచ్చిన, ఆయన పరలోకానికి భూలోకానికి మధ్యవర్తి, ఆయన దేవునికి మానవులకు మధ్యవర్తి. హీఈస్ ద లీడర్, హీఈస్ ద మీడియేటర్. ఆయనే మధ్యవర్తి, ఆయనే నిచ్చెన అని యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు నిచ్చెన అవసరం? ఎందుకయ్యింది? పరలోకానికి నిచ్చెన ఎందుకు అవసరం అంటే కావాలి కదండి. పరలోకానికి ఎక్కాలంటే, పరలోకాన్ని అందుకోవాలంటే నిచ్చెన ఉండాలిగా. పరలోకానికి వెళ్ళాలంటే ఎలాగ వెళ్తాము? ఖచ్చితంగా నిచ్చెన ఉండాలి. ఎందుకంటే గ్యాప్ ఉందిగా పరలోకానికి, భూలోకానికి, ఆకాశానికి భూమికి మధ్య గ్యాప్ ఉంది కదా. ఈ గ్యాప్ ను ఫిల్ చేయడానికి ఏదో ఒక నిచ్చెన లాంటిది అయితే ఉండాలి కదా అని సహజంగా మనం అర్థం చేసుకుంటాం. భౌతిక పరిభాషలో కనబడుతున్న ఈ మాటకి బైబిల్ ప్రారంభం నుంచి ఏం మాట్లాడుతుందంటే, అసలుకి పరలోకానికి భూలోకానికి మధ్యన నిచ్చెన అక్కర్లేదు, మానవులకి దేవుడికి మధ్యన మధ్యవర్తి అక్కర్లేదు. ఎందుకంటే గ్యాప్ లేదు, దేవునికి మానవునికి మధ్య గ్యాప్ లేదు. పరలోకానికి భూలోకానికి మధ్య ఏమాత్రము ఎడబాటు లేదు అని ఆదికాండం మొదటి అధ్యాయం సాక్షినిస్తా ఉంది. ఆదికాండం మొదటి అధ్యాయం మనం ఎలా చూస్తామంటే, మానవుడు దేవుడితో ఉన్నాడా, దేవుడు మానవుడితో ఉన్నాడా కూడా చెప్పలేనంత అన్యోన్యత కనబడుతుంది. దేవుడు అనుకున్నాడు మానవుని చేయాలని. మానవుని చేయాలి అనుకున్నప్పుడు ఆయన ఒక మీటింగ్ పెట్టాడు. ఆ సభలో, ఆ సమావేశంలో ముగ్గురుగా ఉన్న ఈ దేవుడు, ఆ ముగ్గురు ఎలా మాట్లాడుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు? 26 వచనం, ఆదికాండం మొదటి అధ్యాయము 26 వచనం. దేవుడు మన స్వరూపమందు మన పొలుకు చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద పాకు ప్రతి జంతువును ఎరుదురుగాకను పలకను. ఎంత ఆశ్చర్యమో, ఎంత ఆశ్చర్యమో. ఈరోజు టీచర్ అనగానే అది మీ ఐడెంటిటీ, పోలీస్ ఆఫీసర్ అనగానే అది నా ఐడెంటిటీ. మన వర్క్ ను బట్టి మనకు ఒక ఐడెంటిటీ వచ్చింది. మీరు ఎవరండి అంటే నేను టీచర్ అండి ఒక అవగాహన. కానీ బైబిల్ మనకు చూపిస్తున్న ఐడెంటిటీ ఏంటంటే, ఏం పని చేస్తున్నావో దాన్ని బట్టి కాదు ఐడెంటిటీ, ఎవరికి పుట్టావో అన్నదాన్ని బట్టి ట్రూ ఐడెంటిటీ. మీ నాన్నగారు ఎవరు? బైబిల్ అంటుంది మా నాన్న సర్వలోకానికి సృష్టికర్త అయిన దేవుడు. ఎవరికి పుట్టావు? దేవుడికి పుట్టాను. ఎలా చెప్తున్నావు? ఆయన అలాగే రాశాడు బైబిల్లో, నా స్వరూపమందు చేయాలి అనుకున్నాడు, నా పొలుకు చొప్పున చేయాలి అనుకున్నాడు, అలాగే చేశాడు. ఏదో స్వరూపము పోలిక ఇవ్వటం అన్న మాట దగ్గర అథారిటీ కూడా ఇచ్చాడు. రూపం మాత్రమే కాదు, అథారిటీ ఇచ్చాడు. ఆయన రాజులకు రాజు అయితే, ప్రభువులకు ప్రభువు అయితే, సర్వలోకానికి అధిపతి అయితే నన్నేమంటాడు? ఆకాశ పక్షులు ఏడు, సముద్రపు జీవులు ఏడు, అడవి జంతువులు ఏడు, వాటన్నిటి మీద యు ఆర్ ద రూలర్ అన్నాడు ఆయన. అది మన ప్లాన్, అది మన బర్త్, అది మన కొరకు బైబిల్ మాట్లాడుతున్న ప్రారంభ వచనం. 2:7 ఏం మాట్లాడుతుందంటే, అన్నిటినీ కలుగునుగాక అనే మాటతో కలుగజేసిన దేవుడు నా విషయానికి నీ విషయానికి వచ్చేసరికి మాటతో చేస్తే ఆయనకి ఎందుకో తృప్తి అనిపించలేదేమో. ఆయన కనాలనుకున్నాడు. ఎలా కన్నాడు? దేహాన్నేమో స్వహస్తాలతో చేశాడు. ఆయన ఆత్మను ఆయనలోంచి తీసుకొచ్చాడు. ఆత్మ భూమి మీద ఉండడానికి మట్టి దేహాన్ని నిర్మించుకున్నాడు. ఆయన ఆత్మను ప్రవేశపెట్టాడు, ఆయన దేహాన్ని చేశాడు. 2:7 దేవుడు మానవుణ్ణి శరీరాన్ని స్వహస్తాలతో చేశాడు, ఆత్మను తనలో నుంచి ఊదాడు అని బైబిల్ మాట్లాడుతుంది. అందుకే నేను మళ్ళీ ఇక్కడ తీసుకొస్తాను. లూకాసు వార్త, మనం మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో ఈ జీనియాలజీ చదువుకుంటూ వెళ్దాం, జీనియాలజీ చదువుకుంటూ వెళ్దాం. అదే జీనియాలజీ లూకాసు వార్తలో రాయబడింది. కానీ లూకాసు వార్త జీనియాలజీ ఆ చివరి ముగింపు మాట ఎంత అద్భుతంగా ముగించబడిందంటే, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు, ఏం చేయాలనుకున్నాడు అన్న మాట దగ్గర మానవుడికి దేవుడిచ్చిన ఆధిక్యత ఎంత గొప్పదో లూకా సువార్త 3:38 ఇలా రాయబడింది. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు. ఆ మాట అంటే ఏం చేయాలి, ఆదాము దేవునికి కుమారుడు. వీళ్ళందరూ కన్నారు. పైన రాయబడ్డ మాట ఆ ఎనోషు కేయినాను కన్నాడు, షేతు ఎనోషును కన్నాడు, ఆదాము షేతును కన్నాడు, దేవుడు ఆదామును కన్నాడు. కన్నాడు అని రాయబడ్డ మాటల దగ్గర దేవుడు ఆదామును కన్నాడు. కాబట్టి బైబిల్ అద్భుతమైన సత్యం ఏంటంటే దేవుణ్ణి దేవుడుగా తెలవమని యేసుక్రీస్తు ప్రభు చెప్పల, దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభు తండ్రి అని పిలవమన్నాడు. మత్తయి సువార్త ఆయన బోధ కొండ మీద ప్రసంగం మొదలుకొని అదే మాటలు రిపీటెడ్ గా, మీ తండ్రి, మీ పరలోకపు తండ్రి, మీ తండ్రి, యువర్ ఫాదర్, యువర్ హెవెన్లీ ఫాదర్. దేవుణ్ణి తండ్రి అని ఎందుకు పిలుస్తున్నావు? ఆయన పుట్టకపోతే ఆయన పుట్టావు, ఆయన కన్నాడు, ఆయన రూపాన్ని పొందుకున్నాం, ఆయన ఆత్మను పొందుకున్నాం, ఆయన నుంచే జ్ఞానాన్ని పొందుకున్నాం, ఆయన పిల్లలం, ఆయన పిల్లలం. ఇది ఒక్కట చాలు మన తలరాతను మార్చడానికి, మన ఆలోచన విధానాన్ని మార్చడానికి, మన ప్రణాళికను మార్చడానికి. ఈ ఒక్క సత్యం చాలు, చాలా చాలా రాడికల్ గా మన ఆలోచన విధానం మారుతుంది. బైబిల్ ఏమంటుందంటే ఆయన కుమారులు మనం, ఆయన కుమార్తెలు మనం, ఆయన స్వరూపంలో చేయబడ్డాం. అది బిగినింగ్. ఎంత బాగుంటుందో ఆది కాండం అకౌంట్ లో మనం మన ప్రారంభాన్ని ఆలోచిస్తే, మొదటి అధ్యాయం 26:27 తన స్వరూపాన్ని, తన పోలికను ఇవ్వాలనుకున్నాడు, తన అధికారాన్ని కూడా ఆయన ఇవ్వాలనుకున్నాడు, తన అధికారాన్ని కూడా ఇవ్వాలనుకున్నాడు. 2 వచ్చేసరికి ఆశ్చర్యకరంగా స్వహస్తాలతో చేశాడు, ఆత్మను మనలో ప్రవేశపెట్టాడు. 2:22 వచ్చేసరికి పురుషుని మాత్రమే అట్లా చేశాడు, స్త్రీని అలా చేయలేదు అనుకోవడానికి వీలు లేకుండా స్త్రీని కూడా ఎంత ఆశ్చర్యకరంగా చేశాడు. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటి ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాములోకి తీసుకొచ్చాడు. ఆమెను కూడా ఆయనే చేశాడు, ఆయన హస్తాలతోనే చేశాడు, ఆ ఎముకను వాడే చేశాడు, వేరేగా తీసుకురాలా, అక్కడి నుంచే తీసుకొచ్చాడు. ఒకే ఆత్మ, ఆదాములో ఉన్న ఆత్మే అవలో కూడా వచ్చింది, ఆదాములో ఉన్న శరీరమే అవలో కూడా వచ్చింది, ఏక శరీరం. అలాగే చేశాడు. చాలా బాగుంటుంది ఆది కాండం 2:2. దేవుడు మానవుడితో కలిసి ఉన్నాడు. 3 దేవుడు అంటే ఏంటో మనిషికి బాగా అర్థం కాల, ఆదాముకు బాగా అర్థం కాల, అవకు బాగా అర్థం కాల. అర్థం అవ్వటం అన్నది ఆచరణలోని కదా తెలిసేది. కాబట్టి దేవుడు అంతా చేశాడు, ఆయన మాత్రం రోషం కలిగిన దేవుడు కాబట్టి కొన్ని షరతులు కూడా పెట్టాడు. 3 మన ఎరుగుదము వడొచ్చాడు, వడొచ్చాడు నాశనం చేసేవాడు, నరహంతకుడు, అబద్ధాల కోరు, వడొచ్చాడు. అబద్ధాన్ని గిఫ్ట్ కవర్లో పెట్టి అందంగా చెప్పాడు. అందంగా చెప్పేసరికి అబద్ధాన్ని నమ్మేసి మోసపోయారు. మోసపోయిన తర్వాత ఒప్పుకోలేదు, కప్పుకున్నారు, బొంకారు. దేవుడికి నచ్చల, పరిశుద్ధుడి కదా, నచ్చల. ఎరిగిన విషయమే జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఏం చేశాడు, ఏం చేశాడు? తప్పు దిద్దుకోకుండా నాతే ఎట్లా ఉంటావు, ప్రవృత్తి మార్చుకోకుండా నాతే ఎట్లా ఉంటావు, కాబట్టి ఉండడానికి వీల్లేదని బయటికి గెంటేశాడు. గెంటేసి అక్కడ జరిగిన సన్నివేశం మనకు అర్థం కావాలి. 3:24. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేనుకు తూర్పు గనుకు ఏదైన తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలువబెట్టిన దేవదూతల్ని రాకుండా ఆపేయండి, వస్తే కాళ్ళు ఇరగొట్టండి అని చెప్పి వాళ్ళు నిలబెట్టాడు. మనకి దేవదూతలు ఎలా కనబడుతున్నారంటే, దేవుడేమో సేవ చేయమంటే సేవ చేస్తారు, దేవుడు చంపేయమంటే చంపేస్తారు, ఆయన ఏం చెప్తే అదే చేస్తారు. ఇప్పుడేమో దేవుడు కుమారుడు కాబట్టి బాగా చూసుకున్నారు. ఇప్పుడు దేవుడేమో లేదు, వాళ్ళు రావడానికి వీల్లేదని మాత్రం కత్తి పడుకుని నిలబడ్డారు, వస్తే చంపేస్తామని చెప్పడానికి. అది దేవదూతలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దర్శనంలో దేవదూతలు ఎలా కనబడుతున్నారు? దేవదూతలు అడ్డుకొని రావడానికి వీల్లేదు, వస్తే చంపేస్తామని ఖడ్గజ్వాలగా కనబడుతున్న దేవదూతలు దిగుతున్నారట ఆయన మీదుగా, ఎక్కుతున్నారట ఆయన మీదుగా. మనం చదివిన వాక్యంలో దూతల పాత్ర అర్థమైతే, యేసుక్రీస్తు ప్రభు పాత్ర అర్థమైతే, మధ్యలో ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకి ఏం పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకుంటున్నామో చాలా విషయాలు అర్థమవుతాయి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 51వ వచనం, మీరు ఆకాశం తెరవబడుటయు దేవుని దూత మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. కత్తి పట్టుకొని రావడానికి వీల్లేదని చెప్పి బెదిరించడానికి నిలబడ్డ దేవదూతలు కత్తులు కటారాలు అవేమీ లేకుండా వస్తున్నారు, వెళ్తున్నారట. ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు? దేవుడు కనికెరు పడ్డాడు, దేవుడు తన కుమారుని పంపించాడు, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యాన్ని బట్టి దేవదూతలు మనల్ని అడ్డుకోవడానికి బదులు ఆహ్వానించడానికి సిద్ధపడ్డారు. దేవదూతలు మనల్ని తిరిగి పరలోకానికి ఆహ్వానించడానికి, పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్న మన కొరకు సపరేట్ చేయడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. అది అర్థం కావాలి. మోషేకు దేవుడు సాక్షపు నిబంధన మందస్సాన్ని చూపించాడు, ఆర్క్ ఆఫ్ కావనెంట్ చూపించాడు. ఆర్క్ ఆఫ్ కావనెంట్ నిబంధన మందస్సాన్ని ఉంచడానికి సాక్షపు గుడారాన్ని ఎట్లా కట్టాలో ఆయన చూపించాడు. ఆ సాక్షపు గుడారంలో వీళ్ళు అలాగే కనబడతారు. ఒక మాట మనకు అర్థం కావాలి, ఈ సీక్వెన్స్ అర్థం కావాలి. నిర్గమకాండము 26వ అధ్యాయం, నిర్గమకాండము 26వ అధ్యాయంలో దేవుడు ఆయన ఆ నిబంధన మందస్సాన్ని, ఆ గుడారాన్ని ఎట్లా వేయాలో చూపించాడు, అలాగే మోష వేశాడు. అందులో దేవదూతలు చూపిస్తున్నాడు ఆయన. 31వ వచనం, నిర్గమకాండం 26వ అధ్యాయము 31వ వచనం, మరియు నీవు నీల దోమ్ర రక్త వర్ణములు గల ఒక అడ్డు తెరను పేనిన సనన్నారతో చేయాలి, అది చిత్రకారునిపై అయిన కెరూవులు గలదిగా చేయాలి. ఒక అడ్డుతెర చెయ్యి. అడ్డుతెర మీద ఎవరుండాలి? దేవదూతలు ఉండాలి. ఎందుకు అడ్డుతెర? రావడానికి వీల్లేదు, పరిశుద్ధ స్థలంలోకి మనుషులు రావడానికి వీల్లేదు. అలా రాకూడదు అని చెప్పడానికి అడ్డుతెర. వస్తే ఏమవుతుంది? దేవదూతలు చంపుతారు, ప్రాణం తీస్తారేమనుకున్నావు అని చెప్పడానికి ఆ అడ్డుతెర మీద దేవదూతలు నెయ్యి. అడ్డుతెర దేవదూతను, దేవదూతలతో వేయబడ్డ అడ్డుతెరను, కెరూబులతో చేయబడ్డ అడ్డుతెరను చేయమన్నాడు ఆయన. ఆదికాండంలో ఏం జరిగిందో దాన్నే ఆయన మోషేకు కొండ మీద చూపించాడు, దాన్నే మోషే ఆ సాక్షపు గుడారంలో అలాగే చేశాడు. అడ్డుతెర ఏం చేసింది? 32వ వచనం, తుమ్మకరతో చేయబడి 33వ వచనం, 33వ వచనం, ఆ అడ్డుతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్షపు మందసము అడ్డుతెర లోపలికి తేవలను. ఆ అడ్డుతెర ఆ పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధాన్ని వేరు చేసేది అడ్డుతెర. అడ్డుతెర మీద దేవదూతలు ఉండాలి. అది ఏదైనా తోటలో జరిగింది, అదే జరుగుతుంది. దాన్ని దేవుడు మోషే కాలంలో నిబంధన మందసాన్ని ఉంచిన సాక్షపు గుడారంలో దాన్నే చూపించాడు. సొలొమోను బంగారు దేవాలయం కట్టాడు. సొలొమోను బంగారు దేవాలయం స్ట్రక్చర్ ను కూడా ఏం చూపించాడు ఆయన? రెండవ దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మందిరాన్ని కడతా ఉన్నాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో మందిరం యొక్క నిర్మాణం కొరకు రాయబడుతుంది. అక్కడ 14వ వచనం అని చదవాలి. 3వ అధ్యాయం 14వ వచనంలో, అతడు నీది నూలుతోను, ఓదా నూలుతోను, ఎర్ర నూలుతోను, సన్నపు నార నూలుతోను ఒక తెరను చేయించి దాని మీద కెరూబులను కుట్టించాను. ఎందుకు అడ్డుతెర? మరలా ఆ రోజు రావడానికి వీల్లేదని ఏదైనా తోట ఆదికాండ 3వ అధ్యాయంలో ఏదైనా తోటను ఎలా బయటికి గెంటేశాడో దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. బయటికి గెంటేసి అక్కడ దేవదూతను నియమించాడు కదా, ఆ దేవదూతలు నియమించిన విషయాన్ని ఆ సాక్ష్యపు గుడారంలో చూస్తున్నాము, సొలొమోను దేవాలయంలో కూడా చూస్తున్నాము. అదే దేవదూతల ఆ అడ్డుగా నిలబడ్డాన్ని దానే మనం చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు కాలానికి వచ్చేసరికి ఆయన ఇచ్చిన ఏడు దేవదూతలు కోపగించుకోవట్లేదు, దిగి వస్తున్నారు, మాట్లాడుతున్నారు. లూకా సువార్త 2:10 దేవదూత మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు పుట్టడానికి ముందు జకరియా దగ్గరికి దేవదూత వచ్చాడు, ఎలిజబెత్ దగ్గరికి దేవదూత వచ్చాడు, మరియా దగ్గరికి దేవదూత వచ్చాడు, యోసేపు దగ్గర దేవదూత వచ్చాడు. ఏం బాబు ఎందుకు వచ్చారంటే, గొప్ప వార్త, శుభవార్త తీసుకొచ్చాను. లూకా సువార్త 2:10 ఇదిగో మనుషులకి అందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం. ఏంటి? దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు. మీ కొరకు రక్షకుడు పుట్టాడు. ఎవరు చెప్పారు సందేశాన్ని? దేవదూతలు చెప్పారు. దేవదూతలు దేవుడు కోపంగా ఉండమంటే కోపంగా ఉన్నారు, దేవుడు వాళ్ళు పంపిస్తే వస్తున్నారు. దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు దేవదూతలు ఎందుకు అంతా సహకారులుగా మారిపోయారంటే, యేసుక్రీస్తు ప్రభు మీదగా దిగారు, యేసుక్రీస్తు ప్రభు మీదగా వాళ్ళు ఎక్కుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తి, ఆకాశానికి భూమికి నిచ్చెన, పరలోకానికి భూలోకానికి నిచ్చెన, దేవునికి మానవులకు మధ్య మధ్యవర్తి ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు దగ్గర కేవలం భూ సంబంధమైన వాటిని పొందుకుంటావా? ఒకవేళ భూ సంబంధమైన వాటిని పొందుకునేలాగైతే ఆయన ఎందుకు పరలోకాన్ని చూపించాలి, నిచ్చెను చూపించాలి, దేవదత్తం చూపించాలి, ఎక్కిస్తానని మాట్లాడాలి? కొంచెం మనం వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి. ఒక సన్నివేశం మనకు కొత్త నిబంధనలో బాగా అర్థం అవుతుంది. ఈ సన్నివేశం మనకు బాగా అర్థం అవ్వాలి. మత్తయి సువార్త 21:51 చదివితే యేసుక్రీస్తు ప్రభు సిలువ దగ్గర ఏమయ్యింది? మత్తయి సువార్త 21:51 అప్పుడు దేవాలయపు తెర పైనుంచి కింద వరకు రెండుగా చినిగెను. ఆ అడ్డు తెర చిమిగిపోయింది. అడ్డు తెరని ఆయన చింపేశాడు, అడ్డు తెరని ఆయన తీసేశాడు. ఎందుకు? ప్రాయశ్చిత్తం జరిగింది. దేవునికి మానవులకు మధ్య ఇక ఆ విరుద్ధం లేదు, ఆ గొడవ లేదు, ఆ వ్యతిరేకత లేదు. పరిశుద్ధ దేవుడు పాపిని చూడలేడు. దేవునికి మానవులకు మధ్య పాపాలు అడ్డుగోడగా ఉంటే, పాపులు రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు చేసిన పాప విమోచన కార్యం ద్వారా అడ్డు తెర చినిగిపోయింది, అడ్డు తెర కొట్టివేయబడింది. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. ఎపిసిలకు రాసిన పత్రిక 2 ఈ మాట మనం చదవాలి. 2:14 ఆయన మన సమాధానమే ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టువేడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తనయందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగు చేసెను. గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఆయన వచ్చి దూరస్థులైన మీకు సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మన ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. మీరిక మీదట పరజనులు పరదేశులు కారు, పరిశుద్ధులతో ఏకపట్నస్థులు, దేవుని ఇంటి వారై ఉన్నారు. ఎంత ఆశ్చర్యకార్యాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు చేశాడో, కలువరి సిలువలో యేసుక్రీస్తు ప్రభు చేశాడు. ఇలా అందామా? యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే ఆయన నాకు నిచ్చిన, ఆయన ద్వారా నేను పరలోకం తెరవబడింది, ఆయన ద్వారా నా పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగింది, ఆయన ద్వారా నేను నాకు దేవుడికి మధ్య ఉన్న ద్వేషం కొట్టివేయబడింది, పెనాల్టీ చెల్లించేశాడు, శిక్షావిధి లేదు, ప్రభువు దగ్గరికి వెళ్తాను, మరలా ఒకనాడు ఏదేనులో దేవుడితో ఎలాంటి అన్యోన్య సంబంధం కలిగి ఉన్నానో ఆ బంధంలోకి వెళ్తున్నాను, ఆ అన్యోన్యతతో వెళ్తున్నాను, దేవుడితో నేనుంటాను, సదాకాలము ఉంటాను అన్నది క్రైస్తవ నిరీక్షణ. అందుకే క్రైస్తవ్యానికి చాలా ప్రధానమైన మూడు మాటలు: ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. మొదటి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఏంటి మన విశ్వాసము? ఏంటి మన నిరీక్షణ? మనం జీవించాల్సింది ఏంటి? మనం చూపించాల్సిన ప్రేమ ఎందుకోసము? ఏమిటి మన విశ్వాసం అంటే, ఏమిటి మన విశ్వాసం, ఏమిటి మన నిరీక్షణ అంటే, యేసుక్రీస్తు ప్రభు మరలా వస్తాడు, ఆయన రాబోతా ఉన్నాడు. అందుకే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాసం కోసం మాట్లాడుతూ ఉంది. విశ్వాసం యొక్క డెఫినేషన్ ఏంటంటే, అదృశ్యమైనవి ఉన్నవనడానికి రుజువు. అదృశ్య దేవుడు ఉన్నాడు, అదృశ్య లోకం ఉంది, పరలోకం ఉంది, నరకం ఉంది, తీర్పు సింహాసనం ముందు మనం నిలబడబోతున్నాము, భవిష్యత్తులో దేవుడు మనం చేసిన ప్రతి కార్యాన్ని ఆయన తీర్పులోకి తీసుకొస్తాడు, ఆయన పరిగణలోకి తీసుకొస్తాడు. అది మనకున్న నిరీక్షణ. విశ్వాసులు అలాగే ఎదురు చూశారు, అలాగే ఎదురు చూశారు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం అంటుంది, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఏంటి ఆ విశ్వాసం? దేవుడు ఉన్నాడని నమ్మాలి, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవడని నమ్మాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో విశ్వాసాన్ని ఎంత స్పష్టంగా ఆయన మాట్లాడతాడు అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో, ఒకవేళ మన విశ్వాసము పరలోకం లేదు, పరలోకానికి నిచ్చెన లేదు, దేవదూతలు దిగి రావడం లేదు, పరలోకంలో దేవుడితో కలిసి ఉంటామన్నది కాదు, పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు మన కొరకు పురాలను సిద్ధపరుస్తున్నాడు అన్నది ఇదేమీ కాకుండా, ఉద్యోగాలు, వ్యాపారాలు, ప్రమోషన్లు, పెళ్లిళ్ళు, కిల్లగనడం ఇది మాత్రమే మన ఆశ అయితే మాత్రం దేవుని వాక్యము మనం మోసపోయాము, మరొకసారి మోసపోయాము, మరలా దుష్టుడు మనం మోసం చేశాడని యేసుక్రీస్తు ప్రభు పౌలు ద్వారా చాలా స్పష్టంగా మాట్లాడుతా ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడతాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనాన్ని చదివితే, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యం. ఆయన అంటాడు, దౌర్భాగ్యుడు ధన్యుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నావా? నమ్ముకున్నాం. మరి ధన్యులం కావాలిగా, ఎట్లా ధన్యుడు పోతావు? నీకేమన్నా పాపాలు పోవాలన్న స్పృహ ఉందా? పాప క్షమాపణ గురించిన ఆశ ఏమైనా ఉందా? పరిశుద్ధత కొరకు ధ్యాస ఏమైనా ఉందా? పరలోకం కొరకు స్పృహ ఏమైనా ఉందా? పరలోకానికి వెళ్లాలన్న ఆశ నిరీక్షణ ఏమైనా ఉందా? ఒకవేళ లేకపోతే మాత్రం వాక్యం ఏమంటుందంటే, ధన్యుడు కాదు, దౌర్భాగ్యుడు. ఆ మాటలే మాట్లాడుతున్నాడు. ఆ 15వ అధ్యాయం అంతా మృతుల పునరుద్ధానం కొరకే మాట్లాడుతున్నాడు. మృతుల పునరుద్ధానం అంటే అర్థం ఏంటి? ద లైఫ్ ఆఫ్టర్ డెత్, నాట్ లైఫ్ బిఫోర్ డెత్. మరణానికి ముందు జీవితం కాదు, మరణం తర్వాత జీవితం. భూమి మీద ఉన్న జీవితం కాదు, ఆకాశంలో ఉన్న జీవితం, పరలోకంలో ఉన్న జీవితం, దేవదూతలతో ఉండే జీవితం, నీతిమంతులతో ఉండే జీవితం, దేవుడితో సదాకాలం ఉండే జీవితం. అది కదా మనకున్న నిరీక్షణ. యేసుక్రీస్తు ప్రభు పరలోక నుంచి భూలోకానికి వచ్చింది ఎందుకు వరకు? భూలోకాన్ని నిచ్చనేసి భూమి మీద ఉన్న వాళ్ళందరినీ పరలోకాన్ని నడిపించాలనా? లేకపోతే భూమి మీద ఉన్న వాళ్ళు భూమి మీద కోటీశ్వరులు చేయాలి, లక్షాధికారం చేయాలనా? ఎంత మాత్రం కాదు. ఎందుకో మనం పరలోకాన్ని స్వాస్థ్యముగా, పరలోకంలో గొప్ప భాగ్యం ఉన్నట్టుగా, దాన్ని యేసుక్రీస్తు ప్రభు బోధించినట్టుగా, దాని కొరకు ఆయన సిద్ధపరిచినట్టుగా, దాని గురించిన స్పృహ లేకుండా, ఒకవేళ భూ సంబంధమైన మనసుతోటి యేసుక్రీస్తు ప్రభును వెంబడించు వారమైతే మనకు బైబిల్ సరిగ్గా అర్థం కాలేదు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఈ సన్నివేశాలన్నింటినీ ఇంటర్లింక్ చేస్తూ మళ్ళా పౌలు భక్తుల ద్వారా ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనాన్ని చదవాలి. 9వ అధ్యాయము ఎనిమిదో వచనం చదవాలి. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలిచిచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్లటం, మొదటి గుడారం, ఆ విషయాలు మాట్లాడుతూ కింద 15 వచనములాగా అంటున్నాడు ఆయన. 15 వచనం, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినంతగా పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యాడు. నిత్యమైన స్వాస్థ్యము పొందడానికి ఆయన దిగి వచ్చాడు. నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన దిగి వచ్చాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ఆయన ఇచ్చాడు. ఆయన విశ్వాసం ఉంచితే ఏమవుతుంది? ఆయన విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు. ఎబ్రీ పత్రిక 10:19 ఏంటి యేసుక్రీస్తు ప్రభు వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? ఎబ్రీ పత్రిక 10:19 చదివితే, సహోదరులరా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది, జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నాము గనుక, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక, మనస్సాక్షికి కలమసం తోచుకున్నట్లు ప్రోక్షింపబడ్డ హృదయము గలవారు, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారు మేముండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానముకు చేరుదము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న నిశ్చయముగా పట్టుకుందము. కొందరు మానుకునిచున్నట్లుగా సమాజముగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు. ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరెక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకు సత్కార్యము చేయుటకు ఒకరినొకరు పురుకొల్పవలని ఆలోచించుము. మనము ఆయన సన్నిధికి వెళ్తాం, బ్రతికినంత కాలం ఇలా సమాజంగా కూడుకునటం మానద్దు. ఏమి సమాజంగా కూడుకుంటే ఏమొస్తుంది? ఆయనే అంటాడు, ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామాను కూడి ఉంటారు అక్కడ నేను ఉంటాను. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చారు, యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు, దేవదూతలు భూమి మీదకి వచ్చారు. పరలోకం నుంచి భూలోకానికి ఎందుకోసం వస్తున్నారంటే మనల్ని సిద్ధపరిచి పరలోకాన్ని తీసుకెళ్లడానికే తప్ప మనం గొప్పగా ఇచ్చిన వెండి బంగారాలు అష్టైశ్వర్యాలు మనకి ఇవ్వడానికి కాదు. మనం సిద్ధపడి పరలోకానికి వెళ్ళడానికి దేవదూతల ద్వారా పాఠాలు నేర్చుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు బోధల ద్వారా పాఠాలు నేర్చుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుని ఆయన ద్వారా మనం పాఠాలు నేర్చుకోవాలి. మన స్వాస్థ్యం పరలోకముందుంది, మన పౌరస్థితి పరలోకముందుంది. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 14:10 నేను మీ కొరకు స్థలాలు సిద్ధపరచి వెళ్తున్నాను అన్నాడు. తండ్రి ఇంట నివాస స్థలాలు మన కొరకు కడుతున్నాను అన్నాడు. దాని కొరకు సిద్ధపడమన్నాడు, వచ్చి తీసుకెళ్తానన్నాడు. ఆయన రావడం ఆలస్యమైనా మనం మాత్రం వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి అన్నాడు. యేసు పరలోక నిచ్చెన. భూమి మీద ఏవైతే మనకు ప్రశ్నలున్నాయో ఆ ప్రశ్నలకు డబ్బు సమాధానం కాదు, ఆ ప్రశ్నలకు ఉద్యోగం సమాధానం కాదు, ఆ ప్రశ్నలకు ఆ సమస్యలకు సమాధానం, జ్ఞానం కూడా సమాధానం కాదు. దానికి దేవుడే సమాధానం. దేవుడు పరలోకమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాము. దేవుణ్ణి కలుసుకోవడానికి మన వల్ల కాదు, దేవుడు మహా కనికరం చూపించాడు, తన కుమారుని పంపించాడు. ఆయన నిచ్చెన, ఆయన ఎందు విశ్వాసం ఉంచాం, ఆయన ద్వారా తండ్రిని కలుసుకుంటాం. ఇది కదా క్రైస్తవ నిరీక్షణ. కొలసలకు రాసిన పత్రిక 3:1 వాక్యం అంటుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డవారైతే పైనన్న వాటిని వెతకండి. పైనన్న వాటిని గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు, పైనన్న వాటిని. ఆ మాట మాట్లాడుతుంది, ఏముంది అక్కడ? ఏలయనగా మీరు మృతి పొందారు, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు భద్రపరచబడి ఉంది. ఆయన అక్కడికి వెళ్ళాడు, మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడ తండ్రి ఉన్నాడు, అక్కడ నిత్య జీవం ఉంది, అక్కడ నీతి నివసిస్తుంది, అది న్యాయం ఉండే స్థలం. ఇక్కడున్న అవినీతి, అన్యాయం, అరాచకం, రోగాలు, బాధలు అక్కడేముండవు. ప్రకటన గ్రంథాన్ని ఎట్లా ముగించాడు? 21:1 ఇదిగో దేవుడి నివాసం మనుషులతో కూడా ఉంది, క్రొత్త ఆకాశం, కొత్త భూమి. ప్రభునందు ప్రియులారా, మీరు ఎస్ఎఫ్జే సహవాసంలో సభ్యులుగా ఉన్నా, ఏ సహవాసంలో మీరు సభ్యులుగా ఉన్నా, సమాజంగా కూడటం మానొద్దు, భక్తి చేయటం మానొద్దు. భక్తి పరమార్థం ఆరోగ్యం కాదు, ఆస్తులు కాదు, ఉద్యోగాలు కాదు, ప్రమోషన్లు కాదు. మన ఆ ఈ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ తెరవబడ్డ ద్వారం పరలోకం, ఆ అడ్డుతెర లేదు, ఆయనే వెల చెల్లించేశాడు. గొప్ప రక్షణ ఉచితంగా దొరికింది, కృప ద్వారా రక్షించబడ్డాం. నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు, సమాజంగా కూడటం మానొద్దు, వాక్యాన్ని చదవటం మానొద్దు, నిరీక్షను కోల్పోవద్దు, లోకంలో సాతాను ట్రాపుల్లో పడిపోవద్దు అన్నదాన్ని రోజూ జ్ఞాపకం చేయడానికి, సిద్ధపరచడానికే ఈ సహవాసాన్ని ప్రభువు కట్టారు. ఆయన మనకి చిన్న చిన్న వాటిని కాదు, గొప్ప సంగతిని బోధించారు. గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప ధనాన్ని, అక్షయ ధనాన్ని మనకు వాగ్దానం చేశారు. వాటన్నిటి కొరకు బైబిల్ మాట్లాడుతూ ఉండగా చిన్నవాటి మీద మనసు పెట్టుకుని అక్కడతో ఆ వాటి కోసం ప్రార్థన చేసి ఆ అవసరం తీరిపోగానే ఇక దేవుడితో అవసరం లేదనుకుని లోకానుసారంగా ఉండకూడదు, మోసపోకూడదు. కానీ మనం ఆయన కలుసుకోవడానికి ఎదురు చూడాలి, ఆయన కలుసుకోవడానికి సిద్ధపడాలి. ఆయన వచ్చినా మన త్వరగా తీసుకెళ్ళినా సంతోషంతో వెళ్ళాలి. అది క్రైస్తవ నిరీక్షణ. అలాంటి విశ్వాసంలో, నిరీక్షణలో స్థిరపరచడం కొరకే ఈ వికారబద్ధ ఇచ్చిన సహవాసాలు కట్టబడింది. ఎస్ఎఫ్జే అన్ని సహవాసాలు కట్టబడుతున్నాయి. అలాగ పరసంబంధమైన సహవాసముగా, ప్రభువును కలుసుకునే సహవాసముగా, సిద్ధపడ్డ వధువు సహవాసముగా ప్రభు వికారబద్ధ సహవాసాన్ని కట్టాలన్నది నా ప్రార్థన. అటు కృపా ప్రభు ఈ సహవాసానికి అనుగ్రహించినగాక. ఆమేన్.